ॐ भद्रं कर्णेभिश्रुणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः भद्रं पश्येमाक्ष स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः
ముండకోపనిషత్ మొదటి అధ్యాయం మొదటి ఖండం 5వ మంత్ర
తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదోథర్వవేదః శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పరాయయా తదక్షరమధిగమ్యతే
అథర్వణ వేదం 4వ వేదం దానిలో ఆ వేదంలో వచ్చేటటువంటి ఉపనిషత్తు మంత్రాలు ముండకోపనిషత్ అని పిలువబడుతుంది. మొదటి మంత్రంలో ఈ యొక్క బ్రహ్మ విద్య అనేటువంటిది ఎలా ఆ సృష్టికర్త నుంచి వచ్చింది అని చెప్పబడింది. బ్రహ్మ దేవానాం ప్రథమ సంభవ అని గురు శిష్య పరంపర చెప్పబడింది. తర్వాత శౌనక అనేటువంటి శిష్యుడు అంగిరసుడు అనేటువంటి గురువు దగ్గరికి వెళ్ళి దేన్ని తెలుసుకుంటే అన్ని తెలిసినట్లుగా అవుతాయో చెప్పవలసింది. బై నోయింగ్ హుచ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ నోన్. ఒక్క విషయం తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుసుకున్నట్లుగానే భావింపబడుతుంది. ఆ ఒక్క విషయం ఏదో ఉన్నది ఒకటి అంటే ఆ ప్రశ్న శౌనకుడు అంగిరసుణ్ణి అడిగాడు అంటే ఎక్కడో విని ఉండాలి అంతే కదా. శౌనకుడు ఎవరో మాట్లాడుకుంటూ ఉంటే విని ఉంటాడు. ఏమని, ఒక్క విషయం తెలిసిపోతే అన్నీ తెలిసినట్లే అని ఎవరో చెప్పుకుంటూ ఉంటే విని ఉంటాడు. విని ఉండడం వల్లనే కదా ఆ ప్రశ్న వేశాడు అంగిరసుణ్ణి గురువుని. క కస్మిన్ను భగవో విజ్ఞాతే ఏన సర్వమిదం విజ్ఞాతం భవతి. ఏది తెలుసుకుంటే అన్ని తెలిసినట్లుగా భావింపబడుతుందో అటువంటిది ఏదో ఉన్నదిట, అది ఏమిటి అని అడిగితే గురువుగారు ఏం చెప్తారు అంగిరసుడు? ద్వే విద్యే వేదితవ్యే, రెండు విద్యలు చెప్పబడినాయి. ఆ రెండు విద్యల్లో ఒకటి పరావిద్య, ఒకటి అపరావిద్య. రెండు విద్యలు చెప్పబడినాయి. ఆ రెండు విద్యల్లో కూడా ఒకటి అపరావిద్య, ఒకటి పరావిద్య. అపరావిద్య అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద ఇటువంటివన్నీ కలిపి అపరావిద్యని అన్నారు. ఇంగ్లీష్లో మెటీరియలిస్టిక్ సైన్స్ అంటారు. సర్వైవల్ నాలెడ్జ్, ఇంకా వరల్డ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే సర్వైవల్ నాలెడ్జ్ అంటే ఏమిటి? పొట్ట గడుపుకోవడానికి పనికి వచ్చే చదువులు అని అర్థం. అచ్చు తెలుగులో చెప్పాలి అంటే సర్వైవల్ నాలెడ్జ్ అంటే ఏమిటి? ఆ రోజుల్లో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ఇవన్నీ. ఈ రోజుల్లో మీరేం చెప్పుకోవచ్చు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్, డాన్స్, మ్యూజిక్ ఇవన్నీ కూడా పొట్ట గడవడానికి ఉపయోగపడేటటువంటి విద్యలు ఇవన్నీ. ఏ విద్యలైతే మనిషి యొక్క బ్రతుకు తెరువు కోసం ఉపయోగపడతాయో అవన్నీ అపరావిద్యలు. పరావిద్య అనేటువంటిది ఒక విద్య ఉంది. ఆ పరావిద్య విద్య అంటే జ్ఞానం. పరా అంటే ఉన్నతమైనటువంటిది, సుప్రీం అంటాం ఇంగ్లీష్లో. ఏ విద్యను తెలుసుకుంటే మనిషి ఆ అక్షరం అనేటువంటి దాన్ని పొందుతాడో ఆ విద్యను పరావిద్య అంటారు అన్నాడు. ఏయా తదక్షరమధిగమ్యతే, పరాయయా. పరా అంటే ఏమిటనుకున్నావు, పరావిద్య అంటే ఏ పరావిద్య ద్వారా అయితే అక్షరం అనే బ్రహ్మాన్ని తెలుసుకోగలుగుతాడో పొందగలుగుతాడో ఆ విద్యనే పరావిద్య అంటారు. ఆ పరావిద్యనే మోక్షం అన్నారు, ఆత్మజ్ఞానం అన్నారు, ఆత్మసాక్షాత్కారం అన్నారు. అనేక పేర్లు పెట్టుకున్నారు, మీరు ఏ పేరన్నా పెట్టుకోండి, దాన్ని అక్షర విద్య అంటాం శాస్త్రంలో. పరావిద్య అంటాం, బ్రహ్మ విద్య అంటాం. వేదాంతం చదివేటటువంటి స్టూడెంట్స్, విద్యార్థి, విద్యార్థినులు ఏం విద్య నేర్చుకోవడానికి వస్తున్నావు? బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి వస్తున్నావు అని చెప్పాలి. ఆత్మ విద్య నేర్చుకోవడానికి వస్తున్నాం, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వస్తున్నాం అనేటువంటి దృక్పథం ఉండాలి మనసులో. సో ఆ ఆత్మజ్ఞానం వలన ఏమిటి, అక్షరం అనే పరబ్రహ్మాన్ని పొందుతాడు, దాన్నే పరావిద్య అన్నారు. అర్థమైందా? ఈ అక్షరం అంటే ఏమిటండి? మనం చదువుకునే వీళ్ళన్నీ అక్షరాలే కదా, అక్షరమాల అని ఉంటుంది కదా, అవి అక్షరాలే కదా. ఈ అక్షరాలన్నీ తెలుసుకుంటే అక్షర విద్య అయిపోతుంది కదా. ఆ నుంచి అమ్మహ వరకు ఇవన్నీ తెలుసుకుంటే అక్షర విద్య అయిపోతుందా? ఆ అక్షరాలు కాదు, మేము చెప్పే అక్షరం వేరే అక్షరం, దీనికి ఇంకొక అర్థం ఉంది. ఏమిటి అర్థం అనేదాన్ని తర్వాత మంత్రంలో చెప్పబోతున్నారు అంగిరసుడు. చాలా ముఖ్యమైనటువంటి మంత్రం అక్షర లక్షణం అన్నారు. అక్షర లక్షణం అంటే ద నేచర్ ఆఫ్ అక్షర బ్రహ్మన్, స్వభావం, ద నేచర్. ఆ అక్షరాన్ని పొందడమే పరావిద్య అన్నారు కదా. మరి అక్షరాన్ని పొందాలంటే ఆ అక్షరం ఏమిటని తెలుసుకోవాలి కదండి. ఆ అక్షరం ఏమిటని తెలుసుకోవాలి కదా, దాని యొక్క స్వభావం తెలుసుకోవాలి కదా. ఆ స్వభావమే ఈ యొక్క ఆరవ మంత్రంలో చెప్పబడింది, అది ఇప్పుడు చదువుతాం. దీన్నే బ్రహ్మలక్షణ మంత్ర అంటారు. బ్రహ్మలక్షణ మంత్ర ఆ బ్రహ్మలక్షణం తెలుసుకోవడం కోసమే ఈ యొక్క శాస్త్రాలన్నీ కూడా. ఏ శాస్త్రమైనా తీసుకోండి, ఉపనిషత్తులు, భగవద్గీత, ఏ వేదాంతానికి సంబంధించిన ఏవైనా సరే స్క్రిప్చరల్ టెక్స్ట్, ఇవన్నీ ఆ బ్రహ్మ విద్యను చెప్పడానికి వచ్చినాయి. పురాణాలు, భాగవతం, రామాయణం, భారతాలు, ఇవన్నీ ఇతిహాసాలు కూడా ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవడానికి ఇవన్నీ స్టెప్పింగ్ స్టోన్స్ అన్నమాట. అవన్నీ స్టెప్పింగ్ స్టోన్స్. ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అనుకుంటారు మనకు ఆ ఉపనిషత్తులన్నీ ఎందుకండి, భగవద్గీత చదివితే చాలు అనుకుంటారు కొంతమంది. మనకి భగవద్గీత అంతా ఎందుకండి, అదేమన్నా అర్థం అవుతుందా ఏమిటి? రామాయణం, భారతం, ఏదో నారాయణేయం, తిరుప్పుగలు చదువుకుంటే చాలు మనకు అనుకుంటారు కొంతమంది. మరికొంతమంది ఏమనుకుంటారంటే, ఈ రామాయణాలు, భారతాలు ఇవన్నీ ఎందుకండి స్టోరీస్, కథలు మనకు, భగవద్గీత అంతా లోయర్ గ్రేడ్, మనం ఉపనిషత్తులు చదువుకుందాం, పెద్ద పెద్ద పుస్తకాలు చదువుకుందాం అనుకుంటారు కొంతమంది. రకరకాలుగా వాళ్లకు వాళ్లే నిర్ణయించుకుంటారు మనుషులు. అలా నిర్ణయించుకోకూడదు. రామాయణం, భారతం నుంచి మొదలుపెట్టాలి మన యొక్క విద్యని. చిన్న వయసు నుంచే రామాయణం, భారతం మొదలుపెట్టి చిన్న చిన్నగా ఆ భగవద్గీత, ఉపనిషత్తుల దగ్గరికి రావాలి. అందుకని కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారు, వేదాంత స్టడీ అంటే భగవద్గీతకి వెళ్తే చాలు, ఉపనిషత్తు క్లాస్కి ఎందుకు, మనకు ఎట్లాగో అర్థం కావట్లేదు, బియాండ్ హెడ్. అందుకని భగవద్గీతకి వెళితే చాలు అనుకుంటారు. అందుకని ఆ భగవద్గీత క్లాస్కే వస్తారు, ఉపనిషత్తు క్లాస్కి రారు కొంతమంది. పాపం వాళ్ళకి తెలియదు భగవద్గీత ఎందుకు చదువుతున్నాము, భగవద్గీత చదవడానికి కారణం ఏమిటి. భగవద్గీత చదవడం బ్రహ్మజ్ఞానం కోసమే, ఆత్మజ్ఞానం కోసమే. ఆ ఆత్మజ్ఞానం పరిపూర్ణంగా రావాలంటే ఉపనిషత్తు జ్ఞానము ఉండాలి. ఉపనిషత్తులు చదవకుండా బ్రహ్మ భగవద్గీత మాత్రమే చదివితే పరిపూర్ణమైన జ్ఞానం కలగదు. అది ఉపనిషత్తులు చదవకుండా భగవద్గీత మాత్రమే చదివితే పరిపూర్ణ జ్ఞానం కలగదు. భగవద్గీత చదవకుండా ఉపనిషత్తులు అర్థం కావు. కాబట్టి మన నిర్ణయం ఏమిటి అంటే, బ్రహ్మజ్ఞానం పొందాలి, నేను ఆత్మజ్ఞానం పొందాలి అనుకోవడం వరకే మన వంతు, విద్యార్థి వంతు. ఆ బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే ఏమి చదవాలి అనేటువంటిది గురువు నిర్ణయిస్తారు. నిజంగా సిన్సియర్ విద్యార్థి అయితే, సిన్సియర్ స్టూడెంట్ అయితే, డెడికేషన్ ఉంటే, కమిట్మెంట్ కనుక ఉంటే, గురువు చెప్పేది నేను వినాలి, అంతేగాని నేను నిర్ణయించకూడదు ఏ పుస్తకం చదవాలి అనేటువంటిది. అర్థమైందే? కాబట్టి ఆత్మజ్ఞానం కావాలండి నాకు, మోక్షం కావాలి. అది మీ ఇష్టం, మీరు ఏ పుస్తకం చెప్తారో, ఏం వివరించి చెప్తారో నేను అదే చదువుతాను. ఇంత శ్రద్ధాభక్తి ఉండాలి విద్యార్థిలో. కాబట్టి ఏదైనా మొదట చదివేటప్పుడు కష్టంగానే ఉంటుంది, సులభంగా ఉండదు. చదువుతూ ఉంటే, వింటూ ఉంటే అది ఒకరోజు కాకపోతే ఒక రోజుకైనా మనకు చిన్నగా అర్థమవుతుంది. కష్టంగా ఉంటేనే కదండి చదువుతున్నా, ఇంత దూరం ఎందుకు రావాలి? ఈజీగా ఉంటే మీరు ఇంట్లోనే చదువుకోవచ్చు కదా. గురువు చెప్తేనే అర్థం కానటువంటి సమయంలో ఇంట్లో చదివితే అర్థమవుతుందా? ఒకవేళ నేను ఇంటెలిజెంట్ నండి చాలా అని అనుకున్నా అంటే, రామానుజం మ్యాథమెటిక్స్లో ఇంటెలిజెంట్, నేను కూడా అట్లాగే ఇంటెలిజెంట్ని, నేను చాలా పుస్తకాలు చదివేశాను, అందరి ఆథర్స్ బుక్స్ చదివేశాను, మా ఇంట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి, అందుకే నేను చదువుకుంటే నాకు అర్థమైపోతుంది అని అనుకున్నాడు అనుకోండి. రామానుజంతో పోల్చుకుంటాడు తనని కూడా. ఆయన మ్యాథమెటిక్స్ జీనియస్, ఈయనేమో స్పిరిచువల్ జీనియస్ అనుకుంటుంటాడు. ఉన్నారు అటువంటి మహానుభావులు. నాయన, రామానుజం ఎక్సెప్షన్, అది ఆయనకి టీచర్ లేకుండానే వస్తుంది. అది ఎక్సెప్షనల్ కేసెస్ని జనరల్గా తీసుకోకూడదు. ఎక్కడో ఉంటారు నూటికి కోటికి ఒకళ్ళలో, కానీ గురువు లేకుండా చదవడం వల్ల నష్టం లేదు కదా. కానీ గురువుకి దగ్గరికి వెళ్ళకపోతే నేను ఆ యొక్క జ్ఞానాన్ని పొందలేకపోవచ్చు. మనకు మ్యాథమెటిక్స్ టీచర్ చెప్తేనే మ్యాథమెటిక్స్ కష్టం, రామానుజంతో పోల్చుకుంటే ఎట్లా. అలాగే గురువు చెప్పేటప్పుడు అర్థం అవడమే కష్టంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ నా అంతటా నేను చదువుకుంటే ఎలా వస్తుంది, ఎందుకంటే పాపం చాలామంది ఈ విధంగానే మిస్ అయిపోతారు, ఈ జీవితాన్ని వృధా చేసుకుంటారు. అందుకని ఇంతసేపు చెప్తున్నాను మీకు. ఏముందండి, అర్థం ఉంది, తాత్పర్యం ఉంది, మీనింగ్ ఉంది కదా. ఈ చలిగాలిలో పడి ఇంత దూరం రావాలా, ఏమిటి కష్టపడి? అందులో మీరు ఒక్కొక్క మంత్రం చెప్తారు, రెండు మంత్రాలు చెప్తారు. నేనైతే 10 మంత్రాలు చదువుకుంటాను ఇంట్లో అని అనుకుంటారు చాలామంది. త్యాగరాజుల వారు అందుకే చెప్పారు, గురువు లేకుండా ఏ విద్య కూడా మనిషికి వంట పట్టదు అన్నారు. గురువు లేకుండా ఆత్మజ్ఞానం లభించడం దుస్సాధ్యం అన్నారు. అందుకని ఆ బ్రహ్మ లక్షణం తెలుసుకోవాలంటే, దాన్ని వివరించి చెప్పాలంటే గురుముఖంగానే వినాలి. శాస్త్రం యొక్క ఆ గురువు బోధ యొక్క దాని యొక్క సిగ్నిఫికెన్స్, ఇంపార్టెన్స్ తెలుసుకోవడం కోసం నేను ఇంతసేపు చెప్పాను మీకు. ఓకే, నా మంత్రం చదువుతాం. చదివా మంత్రం? 6వ మంత్రం చదువు.
ఎత్తదద్రేషమగ్రాహ్యం అగోత్రమవర్ణం అచక్షుశ్రోత్రం తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః.
పరావిద్యనే అక్షర విద్య అంటాం అని చెప్పాను. సో ఆ అక్షరం అంటే ఏమిటి అంటే, యత్ అద్రేశం, ఏదైతే, అక్షరం అంటే ఏమిటి, ఏదైతే మన జ్ఞాన ఇంద్రియాలతో తెలుసుకొనబడలేదో అది అక్షరం. అద్రేశం, అద్రేశ్యం అంటే న ద్రష్టుం శక్యతే, న ద్రేశ్యం అద్రేశ్యం, ఏదైతే మన జ్ఞాన ఇంద్రియాలతో 5 sense organs ఆఫ్ నాలెడ్జ్ త్రూ దెమ్ యు కెనాట్ గ్రాస్ప్, అంటే ఏమిటండి, కళ్ళతో చూడలేవు, చెవులతో వినలేవు, ముక్కుతో వాసన చూడలేవు, నోటితో రుచి చూడలేవు, స్పర్శ ద్వారా తెలుసుకోలేవు, అంటే ఆల్ యువర్ 5 sense organs ఆర్ అవుట్. అంటే మన యొక్క జ్ఞాన ఇంద్రియాలన్నీ కూడా నిష్ప్రయోజనం ఆ యొక్క అక్షరాన్ని తెలుసుకోవడానికి. ఈ 5 ఇంద్రియాల వల్ల నువ్వు తెలుసుకోలేవు. ఏదైతే ఈ 5 ఇంద్రియాల వల్ల తెలుసుకోనబడలేదో అది అక్షరం. సరే, ఒక్క మీనింగ్లో ఎంత ఇది ఉందో అందులో. యత్ అద్రేశ్యం, సరే, యత్ అగ్రాహ్యం, ఏదైతే అగ్రాహ్యం గ్రహింపబడలేదో అన్నారు. ఏ అక్షరమైతే, అక్షరం అంటే ఏమిటి, ఏదైతే మన కర్మ ఇంద్రియాల ద్వారా గ్రహింపబడలేదో అని అర్థం. కర్మ ఇంద్రియాలు అంటే ఏమిటి, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ. చేతులతో పట్టుకోగలరా బ్రహ్మాన్ని? పట్టుకోలేరు. బ్రహ్మం అక్కడెక్కడ ఉన్నాడు, నడిచి కాళ్ళ ద్వారా పోయి అక్కడికి వెళ్ళి నేను చేరుకుంటాను, నీ కాళ్ళు ఉపయోగపడవు, ఎందుకంటే అక్కడెక్కడో లేడు బ్రహ్మను. అగ్రాహ్యం, గ్రహించలేవు. వాక్కు ద్వారా కూడా గ్రహించలేరు. ఈ 3 గ్రహించలేకపోతే పాయు ఉపస్థలు ఏం గ్రహిస్తాయి? అవి గ్రహించలేవు. కాబట్టి మన కర్మేంద్రియాల ద్వారా ఆ అక్షరాన్ని తెలుసుకోలేము. ఏ అక్షరమైతే, ఏదైతే కర్మ ఇంద్రియాల ద్వారా గ్రహించడానికి వీలు కాదో అదే అక్షరం అన్నారు. అర్థమైందా? తర్వాత అగోత్రం, 3వ లక్షణం. మొదటి లక్షణం ఏమిటి? 3వ లక్షణం వెళ్ళేటప్పటికీ మొదటి లక్షణం మర్చిపోకూడదు. ఈ మంత్రం కంఠస్థం చేయాలి. మొదటి లక్షణం ఏమి చెప్పాను? అద్రేశ్యం. రెండవ లక్షణం చెప్పాం అగ్రాహ్యం, మూడవ లక్షణం అగోత్రం. గోత్రం అంటే భారద్వాజ గోత్రం, కౌశిక గోత్రం, కౌండిన్యస గోత్రం చెప్తాం కదా, ఆత్రేయస గోత్రం. ఈ గోత్రాలన్నీ లేనటువంటిది ఆ అక్షరం. గోత్రం అంటే ఏమిటి? ఆ యొక్క వంశంలో ఆ కులం అంటాం చూసారా, ఫలానా కులానికి సంబంధించిందండి ఈ బ్రహ్మను ఈ అక్షరం, ఫలానా వర్ణానికి సంబంధించింది. అక్షరం అనేటువంటిది బ్రాహ్మణ వర్ణమా, క్షత్రియుల, వైశ్యుల, శూద్రుల అని అడగలేరు. వీటన్నిటికీ అతీతం, వాళ్ళకే కదా గోత్రాన్ని ఉండేది. కాబట్టి ఈ అక్షరానికి గోత్రం అనేటటువంటి లేదు, కుల నిబంధన లేదు, గోత్ర నిబంధన లేదు. ఎందుకంటే జనం చెప్పుకుంటుంటారు కదా, నేను ఆ గోత్రానికి సంబంధించిన వాడినండి, మాది పరంపర ఆ గోత్రం గోత్రం అంటాడు. గోత్రం చెప్పుకుంటూ కాలం ఇళ్ళబుచ్చుతాడే కానీ ఆ గోత్రానికి తగ్గట్టుగా ఒక్క ఆచరణ ఉండదు. మా తాత దీక్షితులు, మా ముత్తాత దీక్షితులు ఘనా పార్టీలు అందరు అన్నారు, నువ్వేం పార్టీ అన్నా, సాబాడు రామన్, తినడమే పని, అది వెజిటేరియన్ తింటే పర్వాలా, అన్నీ నడిచేది పాకేవి అవన్నీ తింటాడు. కాబట్టి మనుషులు చెప్పుకున్నంత మాత్రాన పో, ఎందుకంటే ఈ గోత్రం గోత్రం అని చెప్పుకొని గర్వపడుతున్నారు చూసారా. అసలు నీ నిజస్వరూపం అక్షరం బ్రహ్మను గోత్రానికి అతీతమైనదని చెప్పడం కోసం మంత్రం ఇలా చెప్తోంది లక్షణం. నీ గోత్రం చెప్పుకుని ఏదో గొప్ప పడవాకు, అసలు నువ్వు గోత్రమే లేదు, నీకు గోత్రరహితుడి స్వరూపం నీది అని చెప్పి తెలుసుకోవాలి ఆ గోత్రం. తర్వాత నాలుగో లక్షణం అవర్ణం, వర్ణము లేనటువంటిది. వర్ణం అంటే ప్రాపర్టీస్ అంటారు, గుణాలు, కలర్స్ అంటారు, రంగుల్ని కూడా వర్ణమే అంటారు. ఎటువంటి గుణాలు లేనటువంటిది, పొట్టిగా ఉంటుంది, నల్లగా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది, లావుగా ఉంటుంది, సన్నగా ఉంటుంది, ఇవన్నీ గుణాలే కదా, ఇవన్నీ గుణాలే కదా. అక్షరం ఎలా ఉంటుందండి, పొడుగ్గా ఉంటుందా, ప్రకాశంగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, అట్లా ఏం లేదు నాయన. తెల్లగా ఉంటుందా పోనీ అక్షరం, ఎర్రగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, ఇవన్నీ చెప్పలేము. ఎందుకంటే దానికి వర్ణం అనేటువంటిది లేదు, అవర్ణం. వర్ణం లేనటువంటిది అవర్ణం, అది అక్షరం. నాలుగు అయిపోయింది. తర్వాత ఐదు అచక్షుశ్రోత్రం. ఈ అక్షరం బ్రహ్మ కళ్ళు చెవులు ఉండవు. అచక్షుః అశ్రోత్రం, కళ్ళు ఉంటే కదండి చూసేది, చెవులు ఉంటే కదా వినేది. చూసేటప్పుడు కదా సీయర్ అంటాం, చూసేవాడు సీయర్, వినేవాడు. కళ్ళు చెవులు ఉంటే కదా వినడానికి. ఆ అక్షరం బ్రహ్మానికి కళ్ళు చెవులు అనేటువంటివి కూడా, చక్షు అంటే కళ్ళు, శ్రోత్రం అంటే చెవులు, ఇవేవి కూడా లేవు. తత్ అపాణి పాదం. అపాణి అంటే పాణి అంటే చెయ్యి, చేతులు అనేటువంటివి లేవు. ఇందాక చెప్పింది కర్మేంద్రియాలు అంటే సూక్ష్మం, అది సూక్ష్మ ఇంద్రియాలు, గ్రహణ శక్తి అని చెప్పాను ఇందాక. ఇప్పుడేం చెప్తున్నా, ఫిజికల్ స్థూల శరీరంలో ఉన్నటువంటి ఈ చేతులని పాణి అంటాం. బ్రహ్మానికి చేతులు అనేటువంటివి లేవు, రెండు చేతుల, మూడు చేతుల, నాలుగు చేతుల. అక్షర బ్రహ్మానికి చేతులు లేవు అన్నారు. సరే చేతులు లేకపోతే కాళ్ళు ఏమైనా ఉన్నాయా అండి అంటే, కాళ్ళు కూడా లేవు. అపాణి పాదం, పాదం కూడా, పాదం అంటే కాళ్ళు, కాళ్ళు కూడా లేవు. పాణి పాదౌ న విద్యతే ఎస్యే. ఒక అంగం చెప్పాను కాబట్టి మిగతావన్నీ మీరు సప్లై చేసుకోవాలి. తర్వాత లక్షణం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడవది నిత్యం. ఆ అక్షరం బ్రహ్మం నిత్యంగా ఉంటుందిట, ఎప్పుడూ ఉంటుందిట. అంటే ఏమిటి అర్థం? వెంటనే ఏం ఐడియా రావాలి? ఈ శరీరం మాత్రం ఆ అక్షరం బ్రహ్మ కాదు, ఎందుకండి, ఇది నిత్యం కాదు కదండి, ఎటర్నల్ కాదు కదా, అందులో ఏమన్నా సందేహమా? దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా. ఆ అక్షరం బ్రహ్మ నిత్యం, ఎటర్నల్, పర్మనెంట్, శాశ్వతం, అది నిత్యం. అంటే ఏదైతే నిత్యంగా ఉంటుందో అది అక్షరం బ్రహ్మ అన్నారు. చెప్పండి ఇప్పుడు నిత్యంగా ఉన్నది ఏమిటి ప్రపంచంలో? మీరు చూసేవన్నిట్లో ఏదైనా ఒక్కటి నిత్యంగా ఉన్నది అని చెప్పి తీసుకొచ్చి చూపించండి. చూపిస్తే ఉపనిషత్తు మీకు దాసోహం అయిపోతుంది, వేదం అట్లా దాసోహం అయిపోతుంది మీకు. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఈ అక్షరం బ్రహ్మం నిత్యం, మరేది నిత్యం కాదని చెప్పి ఉపనిషత్తు చెప్పబడింది, దానికి వ్యతిరేకంగా ఎవరు ఇంతవరకు నిరూపించలేదు. అక్షరం బ్రహ్మ కాకుండా వేరే ఇంకొకటి ఉందండి నిత్యమైనది అని చెప్పి ఇంతవరకు ఈ సృష్టిలో మేధాసంపన్నులు పుట్టారు, మహామహులు పుట్టారు, ఇంతవరకు ఎవరు చూపించలేకపోయినారు, చూపించలేరు కూడా. ఉంటే కదండి చూపించడానికి, ఉంటే కదా చూపించడానికి, లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి చూపిస్తాడు? కాబట్టి నిత్యం. అంతేకాదు, ఈ అక్షరం బ్రహ్మ ఎక్కడ ఉంటుందండి? ఇరాక్లో ఉంటుందా, ఇజ్రాయిల్లో ఉంటుందా, ఆస్ట్రేలియాలో ఉంటుందా, అమెరికాలో ఉంటుందా అని సందేహం వస్తుంది. లేదు లేదు, ఇండియాలోనే ఉంటుంది, లేకపోతే వైకుంఠంలో ఉంటుంది, కైలాసంలో ఉంటుంది అంటే కాదు, సర్వగతం అన్నాడు. సర్వ అంటే అంతటా, గతం అంటే వ్యాపించి ఉంటుంది, అంతటా వ్యాపించి ఉంటుంది ఆకాశంలాగా. ఆకాశం ఎక్కడెక్కడుందండి? ఈ స్పేస్ అనేటువంటిది ఎక్కడుంది? అంతటా ఉంది. అదేవిధంగా బ్రహ్మం కూడా అంతటా సర్వగతం అన్నారు, అంతటా వ్యాపించి ఉంటుంది. అంతటా వ్యాపించి ఉంది అంటే ఏమిటండి అర్థం? ఈ శరీరంలో వ్యాపించి ఉంటుందా ఉండదా? ఏమండి, అక్షరం అంతటా వ్యాపించి ఉందండి, దాన్ని ఎక్కడ ఎలా చూసేదండి అని అడిగితే ఎవరన్నా, సపోజ్ క్వశ్చన్ చూడండి, ఆల్ పర్వేడింగ్ అక్షరం అంటే ఇంపెరిషబుల్ అని చెప్పి చెప్పాను. పెరిషబుల్ అంటే నాశనాన్ని పొందేది, క్షరం అయ్యేటటువంటిది, క్షరం క్షీణం పొందనటువంటిది అక్షరం. క్షరం అంటే పెరిష్, దట్ హుచ్ కెన్ నెవర్ బి పెరిష్డ్, దాన్ని ఎవరు నాశనం చేయలేరు, నాశనం చేయబడలేదు, అటువంటిది అక్షరం అని చెప్పాను. ఆ అక్షరం అంతటా వ్యాపించి ఉంటుందని చెప్పాం. విద్యార్థి అంతా విని, ఏమండి ఆ అక్షరం అంతటా వ్యాపించి ఉంటుందా అండి? మళ్ళీ తిరిగి ప్రశ్న, ఉదాహరణ చెప్తున్నా. సపోజ్ స్టూడెంట్ అడిగాడు అనుకోండి, టీచర్ చెప్తాడు అంతటా వ్యాపించి ఉంటుంది, గురువుగారు ఆ అంతటా వ్యాపించేటటువంటి అక్షరాన్ని నేను ఎట్లా చూడగలుగుతాను? ఐ వాంట్ టు సీ దట్ ఆల్ పర్వేడింగ్ అక్షరం. క్వశ్చన్లోనే కాంట్రడిక్షన్ తెలుస్తుందా? ఆల్ పర్వేడింగ్ అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళి చూడాలా? ఇంటికి వెళ్ళి ఆలోచించండి, ఇప్పుడు అర్థం కాకపోతే. అక్కడ ఉండే పాండురంగడు ఇక్కడ ఉన్నాడు, పాండురంగడు ఎవరైతే పండరీపురంలో ఉన్నాడో ఆ పాండురంగడు ఇక్కడ కూడా ఉన్నాడు, కాబట్టి మనందరం పండరీపురం పోదాం. అంటే ఎట్లా ఉంది? అక్కడ ఉండే పాండురంగడు పండరీపురంలో ఉండే పాండురంగడు ఇక్కడ కూడా ఉన్నాడు, కాబట్టి దేర్ఫోర్ వి ఆల్ విల్ గో టు పండరీపురం. అంటే ఏమిటండి, ఆ పాడిన పాట మొదట్లైన అర్థం కాలేదని అర్థం. ఏదో పాట అంటే పాడారనుకోండి, వేదాంతం చదివేవాడు కూడా ఆ విధంగా అడిగితే అర్థం కాలేదని అర్థం. అర్థమైందా? సర్వగతం అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి అక్షరం బ్రహ్మన్ ఇక్కడ ఉన్నాడా లేదండి? దట్ హూ ఈజ్ ఆల్ పర్వేడింగ్ మస్ట్ బి హియర్ ఆల్సో. ఎస్, దట్ హియర్ దట్ అక్షర బ్రహ్మన్ ఈజ్ అవైలబుల్. ఆ అక్షర బ్రహ్మ ఇక్కడ కూడా ఉన్నాడు, కాబట్టి మనం ఏం చేయాలి? అది తెలుసుకోవాలి. అందుకని ఇంత ఉపన్యాసం. సర్వగతం అంటే ఎక్కడ కళ్ళు మూసుకొని నేను చూశానండి చూశానండి అంటుంటాడు. ఎక్కడ చూశారంట? ఆ గోడ మీద చూశానండి అంటాడు. ధ్యానం చేస్తున్నాడు, ఏదో అక్కడ ముద్ర పెట్టుకున్నాడు గోడ మీద, వాళ్ళ గురువు గారిదో లేదో, ఎక్కడ చూశారంటే అక్కడ చూశారండి అంటాడు. అటువంటి బ్రహ్మాన్ని అక్కడ చూడటం ఏమిటండి? ఐ హావ్ సీన్ దేర్ అన్నాడు. ఐ హావ్ సీన్ ఇన్ దట్ ప్లేస్ అన్నాడు. ఆ స్థలంలో అక్కడ ఆ టైంలో చూశాడట. ఆ టైంలో చూడడం ఏమిటి? ఆ టైంలో చూసావంటే అంత తర్వాత లేదనే అర్థం. అప్పుడు ఈ నిత్యం సర్వగతం అనేటువంటిది ఎట్లా? కాబట్టి కొంచెం ఆలోచించాలి మనిషి, ఆలోచించాలి. టు మేక్ అస్ టు థింక్, అర్థమైందా? మనలో ఉన్న దోషభూయిష్టమైనటువంటి ఆలోచనలన్నీ తీసేసి మన ఆలోచనని సరి అయిన మార్గంలో పెడితే విషయం అర్థమైపోతుంది. గురువు శాస్త్రం జాబ్ ఏమిటంటే ఈ సరి అయిన మార్గంలో పెట్టడమే పని. అందుకని ఓర్పుగా ఉండాలి మనం వినేటప్పుడు. తర్వాత సుసూక్ష్మం, తర్వాత లక్షణం. సర్వగతం తర్వాత సుసూక్ష్మం అంటే, సూక్ష్మం అంటే కంటికి కనపడనటువంటిది, చాలా మైన్యూట్ అన్నది, సటిల్ అంటే గ్రహించడానికి సాధ్యం కానటువంటిది సుసూక్ష్మం. చాలా సూక్ష్మమైందండి ఆ విషయం తెలుసుకోవడం కష్టం అండి. సూక్ష్మం అంటారు చూసారా, అందుకని సూక్ష్మంలో మోక్షం ఉందంటారు మన వాళ్ళు. ఎందుకంటే అక్షరం బ్రహ్మ సూక్ష్మం, ఆ సూక్ష్మం కాబట్టి అందులోనే బ్రహ్మం అక్షరం ఉంది. అందుకని సుసూక్ష్మమైనటువంటి అక్షరాన్ని తెలుసుకోవాలంటే ఎటువంటి మనసు కావాలండి? సూక్ష్మమైన మనసు కావాలి, అంతే కదా, సూక్ష్మమైన బుద్ధి కావాలి, అది సుసూక్ష్మం. తర్వాత విభుం అన్నారు. ఈ అక్షరం విభుం అంటే వివిధం భవతి, ఏదైతే వివిధంగా అన్ని రకాలుగా అవుతుందో, ఎలాగైతే బంగారం గాజులుగా రింగుగా చైన్గా మారుతున్నదో, అదేవిధంగా ఈ అక్షరం బ్రహ్మ అనేక రకాలుగా మారుతుందట. వివిధం భవతి విభుం అన్నారు. విభు విభుం. తర్వాత తత్ అవ్యయం. అవ్యయం అంటే వ్యయం అంటే తరిగిపోవడం, వ్యయం అంటే తరిగిపోతూ ఉండడం. ఎట్లాగైతే చంద్రుడు పౌర్ణమి నుంచి కొంచెం కొంచెం కొంచెంగా తరిగిపోతూ వస్తాడు కదా, అమావాస్యకి జీరో, ఏమి కనపడదు, మళ్ళీ పెరుగుతూ వస్తాడు. అట్లాగే ఈ యొక్క అక్షరం బ్రహ్మ కూడా పెరుగుతూ తరుగుతూ ఉంటాడండి అన్నాడు. అట్లాంటిదే ఉండదు అవ్యయం, వ్యయం ఉండదు, వ్యయం అనేటువంటిది ఉండదు. అంటే ఎప్పుడు ఖర్చు కాదనమాట, అట్లాగే ఉంటుంది. నో డిక్లెన్షన్ అని అర్థం అవ్యయం. యత్ భూతయోనిం, ఈ అక్షరం బ్రహ్మ దీనే కారణం బ్రహ్మ అంటారు. భూతయోనిం అంటే అన్ని జీవరాశులు పుట్టడానికి ఏదైతే కారణభూతమై ఉన్నదో. యోని అంటే గర్భం. గర్భం ఏమిటండి? ఉత్పత్తికి కారణం కదా. యోని అంటే గర్భం, గర్భం అంటే ఉత్పత్తికి కారణం. కాబట్టి ఈ జీవరాశులన్నిటికీ పుట్టడానికి కారణం ఏమిటి అంటే ఈ అక్షరం, అది భూత యోనిం అని అర్థం. ఇది ఒక లక్షణం. అయినండి, లక్షణాలన్నీ అయినాయి. ధీరాహ పరిపశ్యంతి, ఇది ముఖ్యమైనది. ధీరాహ అంటే ధీరులు అంటే ముముక్షువులు. ఎవరైతే శ్రద్ధతో శాస్త్రాన్ని భక్తితో చదువుతారో గురువు దగ్గరికి వెళ్ళి సూక్ష్మమైన బుద్ధితో సాధన చతుష్టయ సంపత్తితో వివేక వైరాగ్యములతో కష్టాలన్నిటికీ ఓర్చుకొని, కష్టాలన్నిటికీ ఓర్చుకోవాలండి, శారీరక కష్టం, మానసిక కష్టం, వీటన్నిటికీ ఓర్చుకోవాలి. ఇంత చలిగాలి రావాలంటే క్లాసిక్ కష్టమే కదండి, స్వెటర్ వేసుకో, షాల్ కప్పుకో, మఫ్లర్ కట్టుకో, ఏదన్నా కష్టానికి ఓర్చుకొని రావాలి. వాళ్ళనే ధీరులు అంటారు. కాబట్టి మీరందరూ ధీరులు. ఇప్పుడు ధీరాహ పరిపశ్యంతి. పరిపశ్యంతి అంటే అంతటా వాళ్ళు దాన్ని చూడగలుగుతారు, తెలుసుకొనగలుగుతారు. పరిపశ్యంతి చూస్తారు అంటే, చూస్తారంటే కళ్ళతో చూడరండి, తెలుసుకుంటారు అని అర్థం. అర్థం చేసుకుంటారు. దే అండర్స్టాండ్, దే రికగ్నైజ్, దే డిస్కవర్, కనుక్కుంటారు, కనుగొనుదురు అని అర్థం. డిస్కవర్, దే అండర్స్టాండ్. ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారు? ఎవ్రీవేర్ అంతటా ఉన్నట్లుగా తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా తెలుసుకోగలుగుతారు ఎవరండి? ఎవరైతే బహుకాలం ఎక్కువ కాలం గురువు దగ్గరికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో చదువుతారో వాళ్ళు తెలుసుకోగలుగుతారు, వాళ్ళు ధీరులని చెప్పబడతారు. ఇప్పుడు ధీరులని చెప్పి ప్రూవ్ చేసుకుంటారా? చేసుకోవాలి. చేసుకుంటే పరిపశ్యంతి, చేసుకోకపోతే నా పశ్యంతి అంతే. మళ్ళీ ఈ జన్మ వేస్ట్ అయిపోతుంది, ఇంకొక జన్మ అంతే. అండి ఇంకొక జన్మలో చూస్తానులేండి, ఈ జన్మలో ఎట్లాగో హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయిపోయిందండి. ఇంకొక జన్మ నేను చెప్పలేను, ఐఎమ్ నాట్ గ్యారంటీ. స్వామిని మళ్ళీ మీరే వినండి, మీరే చెప్పండి అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దాట్. ఎందుకంటే మాకు జన్మ లేదు, అంటే గురువుకి జన్మ ఉండదు. ఆ గురువు ఎట్లా వస్తాడండి? స్టూడెంట్స్ అడుగుతుంటారు, మళ్ళీ మీరే గురువుగా రావాలండి అని. అరే బర్త్ లేదురా, ఇప్పుడే మోక్షం కావాలంటే మళ్ళీ ఇంకొక బర్త్ట, ఈ గురువే కావాలిట, ఇంకేం చెప్పాలి వాళ్ళకి? కాబట్టి ఇది బ్రహ్మ లక్షణం అని చెప్పి చెప్పబడింది. తర్వాత మంత్ర, ఈ బ్రహ్మ లక్షణం చెప్పిన తర్వాత ఇప్పుడు సృష్టి ప్రక్రియ చెప్తున్నది. అంగిరసుడు శౌనకుడికి ఈ బ్రహ్మ అంటే ఈ లక్షణం, అగోత్రం, అవర్ణం, అచక్షు స్తోత్రం, అపాణిపాదం, తదవ్యయం, సుసూక్ష్మం, దీన్ని తెలివిగల వాళ్ళు తెలుసుకుంటారు. ఈ అక్షరం బ్రహ్మే ఈ జగత్ సృష్టికి కారణం అని చెప్తారు. తర్వాత మంత్రంలో చదువుతాం, ఇది కూడా చాలా ముఖ్యమైన మంత్రం. శంకరాచార్యుల వారు ఈ మంత్రాలని కోట్ చేస్తుంటారు ఎక్కడ ప్రతి చోట వారి భాష్యంలో, ఎందుకంటే ఇది ఎంత ఫౌండేషన్ మంత్రాస్ అన్నమాట. చదువుతాం. యథోర్ణనాభిసృజతే గృహతే చ యథా పృథివ్యాం ఓషధయ సంభవంతి యథా సత పురుషాత్ కేశలోమాని తథాక్షరాత్ సంభవతీహ విశ్వం. మనందరికీ సహజంగా సందేహం వస్తుంది, ఏమండి మనం చూసే ఈ చరాచర ప్రపంచం అంతా కూడా, ఈ నదులు, కొండలు, వాగులు, వంకలు, ఈ చెట్లు, చేమలు, చేమలు ఏమిటో తెలియదు, చెట్లు, చేమలు, వాగులు, వంకలు చెప్తుంటారు, ఇవన్నీ ఇవన్నీ ఎలా వచ్చినాయండి? ఈ సూర్యచంద్రాదులన్నీ ఎలా వచ్చినాయి? అడుగుతూనే ఉంటాడు లైఫ్ లాంగ్. ఎలా వచ్చినాయి అని తెలుసుకోవాలి అని ఉన్నదండి నాకు. అది ఎలా తెలుస్తుందని అడగద్దు. ఎలా వచ్చినాయండి, ఎలా వచ్చినాయి అంటే ఎలా తెలుస్తుంది? ఎలా వచ్చినాయో తెలుసుకోవాలని ఉందండి నాకు అని అడగాలి. ఐ వాంట్ టు నో హౌ దిస్ క్రియేషన్ హ్యాస్ కమ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దిస్ పర్సన్ ఆల్వేస్ ఆస్క్ హౌ దిస్ క్రియేషన్ హ్యాస్ కమ్, హౌ దిస్ క్రియేషన్ హ్యాస్ కమ్ క్వశ్చన్. Instead of that question, what I have to ask? How this creation has come into existence, I want to know. ఈ సృష్టి ఎలా జరిగింది, ఎలా వచ్చింది, దాన్ని తెలుసుకోవాలని ఉంది నాకు అని ఒక్కరోజు మన బుద్ధిలో ఆ ప్రశ్న కనుక ఉదయిస్తే, ఉదయించిన తర్వాత ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళి, ఎవరైతే ఈ యొక్క శాస్త్రం చదివి ఉంటారో, జ్ఞాన సంపన్నులై ఉంటారో, వారి దగ్గరికి వెళ్ళి వినయంతో నోరు తెరిచి అడిగితే తప్పకుండా చెప్తారు. అర్థమైందా? మనలో జిజ్ఞాస నిజంగా ఉందా లేదా? ఊరికే కాకతాళీయంగా అడుగుతున్నామా? అడుగుతూనే ఉంటాడే కానీ ప్రయత్నం చేయడం లేదు కదా. ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? కావండి అవి ఎలా వస్తే మనకెందుకండి? ఏదో సినిమా వస్తుంది, టీవీలో చూస్తాం, జరిగిపోతుంది కాలం, అది ఎలా వస్తే మనకేమిటి? దానివల్ల నాకేంటి లాభం అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది క్యూరియాసిటీగా ఇది తెలుసుకోవాలని ఉందండి, ఏ విధ ఎట్లాగైనా సరే నేను తెలుసుకోవాలి. అసలు దీని సంగతి ఏమిటో చూడాలంటారు. వాళ్ళు ధీరులంటే అటువంటి పట్టుదల ఉన్నవాళ్లే తెలుసుకోగలుగుతారు. కాబట్టి తెలుసుకోవాలని ఉంది కదా మీకు, చెప్తున్నది ఉపనిషత్తు. అంగిరసులో చెప్తున్నారు శౌనకుడికి ఏమని, ఈ అక్షరం నుంచి, ఈ అక్షరం బ్రహ్మ నుంచి ఈ సృష్టి అంతా వచ్చిందట. ఆ మంత్రంలో లేదండి, నేను మాట్లాడేటప్పుడు మంత్రం చూడవాకండి. ఆ మంత్రం చదివేటప్పుడు మీరు పుస్తకం చూడాల్సిందే, ఇంకా తర్వాత అక్కర్లేదు. రాయటం పని, రాస్తే. ఎందుకంటే మీరు అది చూస్తూ ఉంటే మీరు మిస్ అయిపోతారు పాయింట్స్. ఆ అక్షరం బ్రహ్మ నుంచి ఈ సృష్టి అంతా వచ్చిందండి, ఆయనే సృష్టి చేశాడు అని అంటాం. అనగానే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి, ఆ అక్షరం బ్రహ్మ దేనితో సృష్టి చేశాడండి, విత్ వాట్ దట్ అక్షరం బ్రహ్మ క్రియేటెడ్ దిస్ హోల్ యూనివర్స్. ఎందుకంటే మన బుద్ధి ఎట్లా ఆలోచిస్తుందో తెలుసా, కుండ ఉందనుకోండి, పాట్. ఈ కుండని తయారు చేసేవాడు కుమ్మరివాడు కదా, కుండను తయారు చేసేవాడు కుమ్మరివాడు. కుమ్మరివాడు కుండను ఎలా తయారు చేశాడండి, మట్టితో తయారు చేశాడు. మట్టితోనే కుండ ఎలా తయారైందండి, కర్ర ఉంటుందండి, దానికి ఒక చక్రం ఉంటుందండి, ఆ ఈ మూడు ఉపయోగించి కుండను చేశాడండి అన్నాడు. ద పాట్ మేకర్ క్రియేట్స్ ద పాట్ విత్ క్లే అండ్ దట్ వాట్ ఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్ హీ హాస్ టు యూస్. ఇది వస్తుంది మనకు అంతే కదా వెంటనే. గోల్డ్ స్మిత్ క్రియేటెడ్ ద ఆర్నమెంట్స్, వీవర్ క్రియేటెడ్ ద క్లాత్, సాలెవాడు వస్త్రాలను తయారు చేశాడు, కంసాలివాడు బంగారు వస్తువును తయారు చేశాడు, కుమ్మరివాడు కుండలు తయారు చేశాడు. మీ అక్షరం బ్రహ్మ సృష్టి తయారు చేశాడు అంటున్నారు కదండి, దేనితో తయారు చేశాడు, వస్తుందా సందేహం, వెంటనే వస్తుంది. దేనితో తయారు చేశాడు, ఏమేం పదార్థాలు ఉపయోగించాడు, వెంటనే చెప్పేస్తారు. ఫైవ్ ఎలిమెంట్స్తో తయారు చేశాడండి ఆయన, టక్కిన ఆన్సర్ ఇచ్చేస్తారు. ద అక్షరం బ్రహ్మ, అక్షరం బ్రహ్మని మర్చిపోండి, కాసేపు గాడ్ అంటారు వాళ్ళు. మామూలుగా వరల్డ్ పీపుల్ ఏమంటారండి, ఈ అక్షరం బ్రహ్మనే మనం వేదాంతంలో అక్షరం బ్రహ్మ అంటాం, వాళ్ళు ఏమంటారంటే గాడ్ అంటారు. మనం అంటాం ఈశ్వరుడు ఈ సృష్టి చేశాడు. ఈశ్వరుడు దేనితో చేశాడండి ఈ సృష్టి, పంచభూతాలతో చేశాడండి, పంచభూతాలతో చేశాడండి, టక్కున ఆన్సర్ ఇచ్చేస్తారు. అంటే ఏమిటి అర్థం, పంచభూతాలు అంతకు ముందే ఉన్నాయని కదా అర్థం, సృష్టి జరగలేదు, నీకు పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇప్పుడే కదా సృష్టి తయారు చేస్తున్నాడు ఆయన. ఆలోచించరు, బుడబుడబుడ మాట్లాడేస్తారు జనం. పంచభూతాలతో సృష్టి చేశాడంటే పంచభూతాలు ముందు ఉండుండారు కదండి, అంటే ఏమిటి అర్థం, పంచభూతాలు కూడా లేవు, ఇంకా సృష్టి జరగలే, మరి ఎలా చేశాడండి, తొందరగా చెప్పండి స్వామిని అంటే, చూడండి మంత్రం చూడండి ఇప్పుడు. యథా ఊర్ణనాభి సృజతే గృహతే చ, ఈ అక్షరం బ్రహ్మ ఈ సృష్టి అంతటినీ ఎలా సృష్టించాడు అంటే, ఏ విధంగా అయితే ఊర్ణనాభి, సాలెపురుగు, ఊర్ణనాభి అంటే సాలెపురుగు, స్పైడర్. స్పైడర్ ఏం చేస్తుందండి, దాని సాలె గూడు ఉంది కదా, వెబ్, స్పైడర్ వెబ్. స్పైడర్ వెబ్ అనగానే స్పైడర్ మ్యాన్కి పోవాకండి, ఎప్పుడో చూసిన సీరియల్. స్పైడర్ వెబ్ ఉంటుంది కదా, ఆ యొక్క సాలె గూడుని సృష్టించడానికి, గూడు తయారు చేయడానికి మెటీరియల్ కావాలి కదండి. ఆ మెటీరియల్ కోసం ఎక్కడికైనా వెళుతుందా అది, కాకి కాకి అన్నీ పుల్లల కోసం పోయినట్లుగా, పిచ్చుకలన్నీ ఆ గడ్డి కోసం పోయి వాటిని గూడు తయారు చేసుకుంటాయి. అదేవిధంగా ఈ యొక్క సాలె పురుగు దాని గూడు కట్టడం కోసం ఆ వెబ్ని ఎక్కడికైనా వెళుతుందా, ఎక్కడికి వెళ్ళదు. మరి ఎక్కడి నుంచి తయారు చేస్తోంది అన్నారు, దాని లోపల నుంచే, నోట్లో నుంచి సలైవ పుట్టించి దాన్ని తయారు చేస్తుంది. చూసారా ఎప్పుడన్నా, ఏమండి అవన్నీ చూసే టైం ఎక్కడుందండి అంటారా, చిన్నప్పుడు చూసి ఉంటారు, దాన్ని తయారు చేస్తుంది. తర్వాత ఆ సాలెగుడు మొత్తాన్ని తీసేసుకుంటుంది. గృహతేజ తానే లోపలికి తీసుకుంటుంది. చూసారా అది కాళ్ళతో మొత్తాన్ని గ్రహించేస్తుంది, మళ్ళీ ఆ సలైవాతో తయారు చేస్తుంది. ఏ ఇంజనీర్ అయినా చేయగలడండి ప్రపంచంలో, చెప్పుకుంటున్నారు కదా పెద్దవాళ్ళు, బీఈ బీటెక్ ఎంటెక్ చెప్పుకొని పెద్ద పెద్ద డ్యాములు కట్టామంటాడు, ఆ బిల్డింగ్ కట్టామంటాడు, ఈ ర్యాకెట్లు తయారు చేశామంటాడు. సాలె పురుగు సాలె గూడు కట్టినట్టు ఎవరైనా ఈ ప్రపంచంలో కట్టగలరా? అంత సన్నగా బయట నుంచి మెటీరియల్ తేకూడదు. ఇంపాసిబుల్, ఇంపాసిబుల్, దుస్సాధ్యం. ఎంత గొప్పదో చూడండి ఆ సాలె పురుగు. మనం ఇంత ఆలోచిస్తామా? అది కనపడంగానే చీపిడితో దులిపేస్తాం. ఎంత మేధస్సు శక్తి ఇచ్చాడు భగవంతుడు దానికి. ఎక్కడ కట్టాలో దానికి తెలుసు, వాస్తు చూసుకుంటుందా ఏమన్నా? వాస్తు చూసుకోకుండా కరెక్ట్గా కార్నర్లో ఆ టీవీ వెనకాల మీరు క్లీన్ చేయరని తెలుసు దానికి, కరెక్ట్గా అక్కడ కడుతుంది. చూసారా, మనమైతే ప్లాట్ కొనాలంటే పడిపాట్లు పడతాం, ఎక్కడ కొనాలి, ఏ ప్లేస్లో కొనాలి, ఎంత కొనాలి. ఆ చిన్నది కంటికి కూడా కనపడదు ఒక్కొక్కసారి ఆ సాలెపురుగు. ఎప్రిషియేట్ ద హోల్ క్రియేషన్. మనం ఏదో గొప్ప అనుకుంటుంటాం మనం, మన అహంకారం అంతా పోవాలంటే ఆ ఒక్క సాలెపురుగును చూస్తే చాలు. అందుకని ప్రపంచంలో దత్తాత్రేయుడు ప్రపంచంలో జీవరాశిని చూస్తే వాళ్ళన్నింటినీ గురువుగా తీసుకున్నాడు ఆయన. అట్లని చెప్పి మీరు కూడా మేము గురువుగా తీసుకుంటామని చెప్పి క్లాసుకు రావండి చెప్పి పనవాకండి. దత్తాత్రేయుల వారికి అవసరం లేదు, ఆయన అవతార పురుషుడు, మనంతా చదవాలి. ఓకే ఓకే. అదేవిధంగా ఎలాగైతే సాలె పురుగు తన నోట్లో నుంచి ఆ ద్రవాన్ని తీసుకొచ్చి ఆ గూడు తయారు చేసుకొని మళ్ళీ మొత్తాన్ని తనలోకి తీసుకుంటుందో, అదేవిధంగా ఈ అక్షరం బ్రహ్మం నుంచి ఈ సృష్టి అంతా వచ్చిందండి. కాబట్టి నేను చెప్పడం లేదండి, ఉపనిషత్తు చెప్తోంది ఈ సృష్టి అంతా వచ్చింది. మరి ఇదంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే బంగాళాఖాతంలో పడేస్తారా అన్నాడు. ఎక్కడికి పోదు, ఆ అక్షరం బ్రహ్మంలోకే లీనమైపోతుంది అన్నాడు. అది ఆ మీనింగ్, అది యథా పూర్ణనాభి సృజతే గృహతే చ. మొదటి ఎగ్జాంపుల్. రెండవది యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి. ఏ విధంగా అయితే పృథివ్యాం అంటే ఈ భూమి నుంచి ఓషధయః అంటే చెట్లు, ఈ వృక్షాలన్నీ కూడా పుడుతున్నాయో భూమి నుంచి, ఓషధయః సంభవంతి ఉద్భవిస్తున్నాయో, ఏ విధంగా అయితే ఈ భూమి నుంచి ఇవన్నీ ఉద్భవిస్తున్నాయో అదేవిధంగా ఈ యొక్క అక్షర బ్రహ్మం నుంచి ఈ సమస్త చరాచర ప్రపంచం కూడా ఉద్భవిస్తుంది అన్నాడు. ఎందుకంటే మొదటి ఎగ్జాంపుల్ చెప్తే సరిపోదండి, రెండో ఎగ్జాంపుల్ ఎందుకు? మొదటి లైన్తో చెప్తే సరిపోతుంది కదా, అక్షరం బ్రహ్మ ఆయనే పుట్టించాడు, ఆయనే గ్రహించేస్తున్నా అంటే అర్థమైపోయింది కదా. రెండవ లైన్ ఎందుకంటే మొదటి లైన్ విన్న తర్వాత సందేహం వస్తుంది, మనకు రాదులేండి. సందేహం వస్తుందని ఉద్దేశంతో ఆన్సర్ చెప్తున్నారు. అక్షరం బ్రహ్మ ఈ ప్రపంచాన్నంతా సృష్టించాడంటే ఆయనకి ఏదో ప్రయోజనం ఉండి ఉండాలండి. ప్రయోజనం లేకుండా ఎవరన్నా చేస్తారండి? మన బుద్ధి అట్ట ఆలోచిస్తుంది. ఆయనకి వెలయాటండి, ఆయన ఆడుకోవడానికి తయారు చేసేట ఇది ప్రపంచం. అందుకని పాట పాడతారు, నా ఊరు వెళయాట్టు బొమ్మయా అని. బొమ్మల్ని తయారు చేశావు ఆడుకోవడానికే, నీకు ఆడుకోవడానికి కోసం మనందరం బొమ్మలు అంట. ఆయనకి పాట పాడటానికి బాగుంటుందండి, బుద్ధి ఒప్పుకోదు. ఇమోషనల్ లెవెల్ యూ క్యాన్ ఎంజాయ్ ద సాంగ్, బట్ ఇంటలెక్ట్ విల్ నెవర్ యాక్సెప్ట్. వై? ఫర్ హిజ్ స్పోర్ట్ హీ హ్యాస్ టు క్రియేట్ మీ అండ్ హీ హ్యాస్ టు క్రియేట్ మస్క్యూటోస్ ఆల్సో. ఇంటలెక్ట్ విల్ నెవర్ యాక్సెప్ట్. అవన్నీ ఇమోషనల్గా ఇమ్మెచ్యూర్ పీపుల్కి మనసు శుద్ధి కోసం చెప్పబడినాయి. బట్ డోంట్ టేక్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఎ ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఆయన, ఆయనకేమీ ప్రయోజనం లేదు, ఏదో ప్రయోజనం కోసం అక్షరం బ్రహ్మ ఇదంతా సృష్టించలేదు. ఎలాగైతే పృథివీకి భూమికి ఏం ప్రయోజనం ఉందండి చెట్లు సృష్టించడానికి? వాట్ బై వాట్ ఎక్స్పెక్టింగ్ ద ఎర్త్ ఈజ్ క్రియేటింగ్ ఆల్ దీస్ ప్లాంట్ కింగ్డమ్, టెల్ మీ. విత్ వాట్ ఎక్స్పెక్టేషన్ ద హోల్ ఎర్త్ ఈజ్ క్రియేటింగ్ ఆల్ ద ప్లాంట్ కింగ్డమ్? నాకు ఏదైనా ప్రయోజనం ఉంటుందని చెప్పి పృథివీ దేవత భూమాత సృష్టిస్తోందా? నాకేం ప్రయోజనం లేదు, అయినా నేను సృష్టిస్తాను. అదేవిధంగా ఆ డౌట్ని, సందేహాన్ని పోగొట్టడం కోసం ఈ రెండో లైన్ అర్థమైందా? ఇప్పుడు అక్షరం బ్రహ్మకి ఏ ప్రయోజనం కోసం సృష్టించలేదు, భూదేవి ఎలాగైతే ఈ భూమాత సృష్టిస్తున్నదో ప్రయోజనం ఆశించకుండా, అదేవిధంగా ఈ అక్షరం బ్రహ్మ కూడా ఈ ప్రపంచాన్ని సృష్టిస్తున్నది. మరి మూడో లైన్ ఎందుకండి? రెండో లైన్ చెప్పారు బాగుంది, అర్థమైపోయింది కదా, ఇంక ఇంటికి వెళతామంటే వెళ్ళొద్దు, ఉంచుకుంటే మూడో లైన్ కూడా చెప్పాలి. వెంటనే ఇంకొక క్వశ్చన్ వస్తుంది, పృథివీ అంటే ఎర్త్ అనేటువంటిది జడం, ఇనర్ట్. ఇనర్ట్లో నుంచి ప్లాంట్ కింగ్డమ్ అంటే సెన్షియంట్, చెట్లకి ప్రాణం ఉంది కదండి. జడమైనటువంటి దాంట్లో నుంచి చేతనమైనటువంటిది ఎలా పుట్టిందండి అనే సందేహం రావచ్చు. ఒక జడ పదార్థంలో నుంచి ఏదైనా పుట్టడానికి సంభవిస్తుందా? జడ పదార్థంలో నుంచి పృథివీ ఎత్తనటువంటి జడ పదార్థం, ఇన్సెన్షియంట్, ఇనర్ట్. బట్ హౌ దిస్ హోల్ సెన్షియంట్ క్రియేషన్ హ్యాస్ కమ్? వృక్షాలు ఎట్లనే వచ్చినాయి, వీటన్నిటికీ ప్రాణం ఉంది కదా అంటే క్వశ్చన్ రావచ్చు. క్వశ్చన్ వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? అక్షరం బ్రహ్మ కూడా జడమండి. అప్పుడు మీరేం చెప్పారు? ఎలాగైతే ఈ యొక్క భూమిలో నుంచి వృక్షాలన్నీ పుట్టినాయో అలాగే బ్రహ్మం నుంచి, అక్షర బ్రహ్మ నుంచి సృష్టి జరిగింది. అప్పుడు ఈ సరాసరి సృష్టి అంతా కూడా చూస్తున్నదంతా కూడా చేతనం. అప్పుడు మీ అక్షరం బ్రహ్మ జడమా, ఇనర్టా అని అడిగితే నెక్స్ట్ లైన్ ఆన్సర్ ఏమిటది? యథా సతః పురుషాత్ కేశలోమాని. సతః పురుష అంటే ఎలాగైతే జీవించి ఉన్నటువంటి, సతః పురుష అంటే లివింగ్ పర్సన్, ఎలాగైతే ఈ యొక్క జీవించిన మనిషి నుంచి కేశలోమాని అంటే వెంట్రుకలు అన్నమాట, హెయిర్ అండ్ నెయిల్స్, ఇవన్నీ జడమే కదండి. కేశం లోమం అంటే, కేశం అంటే తల మీద ఉండే వెంట్రుకలు, లోమం అంటే శరీరం మీద ఉండే వెంట్రుకలు, వీటిని కేశలోమాలు అంటారు. కేశలోమాలు జడం, అందుకని మీరు జుట్టు కత్తిరిస్తుంటే నొప్పి ఉండదు, చూసారా? క్రాస్ చేయించుకుంటే నొప్పి ఉండదు, ఎందుకంటే చేతనం అయితే నొప్పి ఉంటుంది. గోల్డ్ కత్తిరిస్తుంటే నొప్పి ఉంటుందా? చిగురు కత్తిరిస్తే నొప్పి ఉంటుంది, కాబట్టి అవి జడం. కానీ వేటి నుంచి వచ్చినాయి? ప్రాణం ఉన్నటువంటి, చేతనమైనటువంటి వ్యక్తి నుంచి వచ్చినాయి. ఎలాగైతే వచ్చినాయో ఈ జడమైనటువంటివి, ఎలాగైతే చేతనమైనటువంటి పురుషుడి నుంచి వచ్చినాయో, అలాగే మా అక్షరం బ్రహ్మ కూడా చేతనం. అసలు ఈ ప్రశ్నలన్నీ చెప్పక్కర్లేదు మీకు, ఎందుకంటే ఏమిటో చెప్పాలనిపించింది చెప్పేస్తున్నాను. ఏమిటండి ఇంత కష్టంగా ఉంది అనుకోవాకండి, ఎందుకంటే ఈచ్ లైన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ప్రీవియస్ డౌట్. ఆ డౌట్ సందేహాలన్నీ తీర్చడం కోసం ఇన్ని విషయాలుగా చెప్పబడింది. అర్థమైందా? సాలెపురుగు ఎలాగైతే తన ద్వారానే మెటీరియల్ బయటికి వెళ్లకుండా సృష్టించిందో, భగవంతుడే ఉపాదాన కారణం, నిమిత్త కారణం, ఇంటెలిజెంట్ కాజ్, మెటీరియల్ కాజ్. ఆయన కూడా ఎక్కడికైనా వెళ్ళాడనుకోండి, అక్షరం బ్రహ్మ కూడా సృష్టి చేయడం కోసం వెతుక్కుంటే ఎక్కడికైనా వెళ్ళాడనుకోండి మెటీరియల్ కోసం, ఇంకా ఆయనేం భగవంతుడండి? గోల్డ్ స్మిత్కి ఆయనకి ఏంటి తేడా? కుమ్మరి వాడికి ఆయనకి ఏమిటి తేడా? కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి. ఒక సాలెపురుగే చేయగలిగినప్పుడు అక్షరం బ్రహ్మ చేయలేడా? పృథివీలో నుంచి అన్నీ పుడుతున్నప్పుడు ఆ అక్షరం బ్రహ్మలో నుంచి పుట్టలేవా? ఎలాగైతే జీవించిన మనిషి నుంచి అవన్నీ ఉత్పత్తి అవుతున్నాయో, ఉత్పత్తి చేస్తున్నావా లేదా? వెంట్రుకలు నా శరీరం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి, గోల్డ్ ఉత్పత్తి అవుతున్నాయి. నువ్వే ఉత్పత్తి చేసినప్పుడు అక్షరం బ్రహ్మ ఉత్పత్తి చేయలేడు. కాబట్టి అదా ఆ విధంగా వచ్చినాయి. తథా అదే విధంగా అంటే ఏ విధంగా? ముందు చెప్పిన విధంగా. ఏ విధంగా అయితే సాలెపురుగు నోట్లో నుంచి తన యొక్క ద్రవం ద్వారానే ఆ యొక్క సాలె గూడును తయారు చేసుకున్నదో,
మళ్ళీ తనలోకి లీనం చేసుకుంటున్నదో, ఏ విధంగా అయితే భూమి నుంచి చెట్లన్నీ ఉత్పత్తి అవుతున్నాయో, ఏ విధంగా శరీరం మనిషి యొక్క శరీరం నుంచి జీవించి ఉన్న మనిషి యొక్క శరీరం నుంచి ఈ యొక్క కేశ లోమాలు నఖాలు పుడుతున్నాయో, ఆ విధంగానే అక్షర బ్రహ్మం నుంచి ఈ సమస్త జగత్ చరాచర ప్రపంచం ఉద్భవించింది అని అంగిరసుడు శౌనకుడికి చెప్తున్నారు. కాబట్టి నువ్వు తెలుసుకోవాలనుకున్నటువంటిది ఏకస్మిన్ విజ్ఞానే సర్వ విజ్ఞానం భవతి అని చెప్పాను చూసావా. ఆ ఏకం అనేటువంటిది అక్షరం బ్రహ్మ, ఆ అక్షరం బ్రహ్మ అనేటువంటిది ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నటువంటిది. అంతేకాకుండా ఆ అక్షరం బ్రహ్మ ఈ సమస్త చరాచర సృష్టికి కారణం అని చెప్తున్నారు. కాబట్టి నువ్వు చూస్తున్నదంతా కూడా, ఈ ప్రపంచ సృష్టి అంతా కూడా ఆ యొక్క అక్షరం బ్రహ్మ యొక్క స్వరూపం. అర్థమైందా? ఇది ఇప్పుడు మనం విన్నది ఏబి అంతవరకు, ఆల్ఫాబెట్లు కూడా నేర్చుకోవాలి పూర్తిగా. బ్రహ్మని గురించి ఇప్పుడు మనం ఏబి రెండు కూడా డౌట్ఫుల్గా, ఇంకా మిగతా ఆల్ఫాబెట్స్ అన్నీ నేర్చుకోవాలి, వర్డ్స్ నేర్చుకోవాలి, సెంటెన్సెస్ నేర్చుకోవాలి, పారాగ్రాఫ్స్ నేర్చుకోవాలి. ఎలాగైతే భాషలో ఆల్ఫాబెట్ మొదలుపెట్టి ఆ ఈ దగ్గర నుంచి మొదలుపెట్టి అక్షరాలన్నీ నేర్చుకొని, పదాలు నేర్చుకొని, వాక్యాలు నేర్చుకొని, తర్వాత పారాగ్రాఫ్లన్నీ చదువుతారు కదా. అదేవిధంగా ఇప్పుడు అక్షరం బ్రహ్మను గురించి మనం రెండు అక్షరాలు తెలుసుకున్నాం, అంతవరకు తెలుసుకున్నాం. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉన్నది. అందుకని ఇప్పుడు ఏదైనా సందేహం వస్తే ఏమండి ఇట్లాగే ఉంటుందా ముండకోపనిషత్తు అంతా, ఎందుకంటే రావాలా వద్దా నెక్స్ట్ క్లాస్ అని మీకు సందేహం కలగవచ్చు. అలా కలగకుండా ఉండడం కోసం చెప్తున్నాను. మనం తెలుసుకున్నటువంటిది ఒక డ్రాప్ ఓషన్లో, ఒక డ్రాప్లెట్లో, డ్రాప్లెట్లో ఓరు, ఇంకంతకంటే చెప్పలేను నేను, అంత తెలుసుకున్నాం మనం. కాబట్టి తెలుసుకోవలసినది ఎంతో ఉంది. అనంత శాస్త్రం బహువేధితవ్యం, శాస్త్రం అనంతం, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఏం చేయాలి? వచ్చే సోమవారం క్లాస్కి రావాలి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.